Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారు సమర్పించే బాలగోకులం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను మీ సాయి అనిరుద్ధ్. మళ్ళీ శతక సాహిత్యంతో మీ ముందరికి వచ్చేసాను. క్రిందటి వారం మనం పరశురామావతారం పద్యం గురించి, దానికి కొంచెం కథ గురించి తెలుసుకుందాం కదా నేస్తాలు. ఇవాళ మరి కొంచెం కథ తెలుసుకుందామా. మనం క్రిందటి వారం పరశురాముడి వాళ్ళ తల్లిగారైన రేణుకాదేవిని వాళ్ళ అన్నల్ని పరశురాముడు నరికాక వరంగా వాళ్ళ ప్రాణభిక్షని కోరుకున్నట్టు చూసాం. ఆ తర్వాత కదా తెలుసుకుందాం. ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే, ఈ జమదగ్ని మహాముని ఆశ్రమంలో శబల అని ఒక గో ఉండేది. ఆ గో కామధేనువులాగా మొత్తం కోరుకునేవన్నీ తీర్చి ఆశ్రమానికి అవసరమైనవన్నీ తీర్చేది. అప్పుడు కార్తవీర్యార్జునుడు అనే రాజు ఆ పరిసర ప్రాంతాల్లో వేటాడేందుకు వచ్చాడు. రాజు వచ్చిన సంగతి తెలిసి జమదగ్ని మహాముని ఆ రాజుకి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వదలిచాడు. రాజుగారిని తన యొక్క చతురంగ బలాలతో సమస్త సేనలతో ఆతిథ్యం ఆ శబల వల్ల ఇచ్చాడు. అప్పుడు ఆ శబల వల్ల అంత సమకూరడం చూసి ఆ రాజు ఇలా తలిచాడు, ఇటువంటి మహాగోలు రాజుల వద్ద ఉండాలి తప్ప మహర్షుల వద్ద ఉండకూడదు అని ద్వేషభావంతో, ఈర్ష్యాభావంతో ఆ మహర్షిని ఆ గోవును తనకు అప్పగించమని కోరాడు. కానీ మహర్షి అప్పగించలేదు. దాంతో ఈ శబల కోసం ఆ కార్తవీర్యార్జునుడు అనే రాజు ఈ పరశురాముడు వాళ్ళ తండ్రి అయిన జమదగ్ని మహాముని తలని నరికేసి వాళ్ళ తమ్ముళ్ళని కూడా, వాళ్ళ అన్నయ్యల్ని కూడా నరికివేసి ఆ శబలతో పాటు పారిపోయాడు. అప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు. తర్వాత వచ్చి జరిగింది తల్లి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే వెళ్ళి కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో కార్తవీర్యార్జుని చంపివేశాడు. ఆ తర్వాత చంపివేసిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ అతని కోసం, అతనికి ఏమైందో అనుకుని రామా 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 అంటూ 21 సార్లు పిలిచింది. 21 సార్లు రామా రామా నువ్వు పిలిచావు కనుక అమ్మ, నేను 21 మార్లు ఈ భూమిని దండించి ఈ భూమిలో ఉన్న మొత్తం రాజులందరినీ వధించి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టి ఉండు అని చెప్పి బయలుదేరిపోయాడు. అలాగా వెళ్ళిన వాడు అలా కార్తవీర్యార్జున్ని, అతని సామంతుల్ని అందరినీ సంహరించి అలాగ మొత్తం చాలా దేశాలకి యొక్క రాజులను సంహరించి వచ్చాడు. కొంతమంది రాజులు తప్పించుకోవాలని చూసినా కానీ తప్పించుకోలేకపోయారు. మరికొంతమంది రాజులు యుద్ధానికి వెళ్ళి అనవసరంగా ఓడిపోయి మృత్యుబాలయ్యారు. మరికొంతమంది రాజులు ఆడవాళ్ల వేషం ధరించి వాళ్ళని కాపాడుకున్నారు. ఆ విధంగా 21 మార్లు ఈ భూమిని చుట్టూ తిరిగి దండించి ఆక్రమించి ఆ భూమిని మొత్తం గెలిచాడు. కానీ మహర్షులకి ఎప్పుడూ అంత భూమి ఉండకూడదు కదా, వాళ్ళ ఆశ్రమ భూమి తప్ప. కనుక అదంతా దానం ఇచ్చేయతలిచాడు. కశ్యప మునిని పిలిచి ఆ మొత్తం గెలిచిన భూమిని అంతటినీ అతనికి దానం ఇచ్చేసాడు. అప్పుడు కశ్యపమ్ముని అన్నాడు, నువ్వు గెలిచిన భూమి నాకు దానం ఇచ్చావు కనుక ఈ భూమి నాది, నా భూమిలో నీకు ఉండడానికి అధికారం లేదు, కానీ అలా అయితే మొత్తం ఈ భూమిలోనికి ఉండడానికే ఇది ఏమనాలి జాగా ఉండదు. కనుక హిమాలయ పర్వత ప్రాంతాల్లో మసలుకో, అక్కడే ఉండు, పరమేశ్వరుడికి సేవ చేయి అంటాడు. అలాంటప్పుడు పరశురాముడు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు. పరశురాముడు చాలామంది శిష్యుల్ని నియమించుకుని వాళ్ళకి విలు విద్య, కత్తి సామో వంటి విద్యలు, క్షత్రియ విద్యలు, అవే కాకుండా ఇది ఆధ్యాత్మికమైన విద్యలు అవన్నీ కూడా నేర్పించేవాడు. కర్ణుడు, భీష్ముడు వీళ్ళందరూ పరశురాముడి యొక్క శిష్యులే. అంతేకాకుండా నేస్తాలు, ఈ విధంగా పరశురాముడు మొత్తం భూమండలాన్ని అంతా గెలిచి దానమిచ్చి అంతలాగా పేరు పొందాడు. చూసారా నేస్తాలు, పరశురాముడిది ఎంత గొప్ప ఇదో, అతను గెలిచిందంతా దానం ఇచ్చేసాడు కదా. ఈ పద్యం చాలా బాగుంది కదా నేస్తాలు. మనం తరువాత పద్యాన్ని నేర్చుకుందామా? ఇదే మన తరువాతి పద్యం, అదే 43వ పద్యం. దశకంఠుని బరి మార్చి గుసలముతో సీతన్ తెచ్చుకొనియు నయోధ్యన్ విశదముగన్ గీర్తినేలితి దశరథ రామావతార ధన్యుండ కృష్ణ. దశరథ రామావతార అంటే దశరథ మహారాజు కొడుగ్గా శ్రీరామచంద్రుడిగా పుట్టిన ధన్యుండా ఓ మహానుభావ, దశకంఠుని అంటే 10 తలలు గల రావణాసురుణ్ణి పరిమార్చియున్ చంపి సీతన్ సీతాదేవిని కుశలముతో క్షేమంగా తెచ్చుకొనియు తీసుకుని వచ్చి అయోధ్యన్ అయోధ్యానగరాన్ని విశదముగన్ చక్కగా కీర్తిన్ మంచి పేరు వచ్చేటట్టు ఏలితివి పరిపాలించావు. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటంటే, కృష్ణ నువ్వు రామావతారం ఎత్తి రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని క్షేమంగా తీసుకొచ్చావు, మంచి పేరు వచ్చేలాగా అయోధ్యను ఏలావు. నేస్తాలు, మీకందరికీ రామావతారం కథ తెలుసు కదా. రాముడు దశరథుడికి పుట్టిన 4 కొడుకుల్లో మొదటివాడు. దశరథుడి యొక్క 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళకి సంతానం లేకపోవడంతో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తే అందులో వచ్చిన యజ్ఞ దేవత ఇచ్చిన పాయస పాత్రని భార్యలకు సమంగా పంచగా కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కవలలు పుట్టారు. వీళ్ళల్లో రాముడు లక్ష్మణుడు ఒక జట్టుగా ఉండగా భరతుడు శత్రుఘ్నుడు ఒక జట్టుగా ఉండేవారు. వీళ్ళందరూ చిన్న వయసులోనే అభ్యాసం అంది చేసి ఎంతో తెలివిగల బాలులు, మంచి శిష్యులు అని పేరు తెచ్చుకున్నవారు, మంచి ధర్మాత్ములు. వీళ్ళందరిలో అందరంటే దశరథుడికి ప్రజలకి ఎంతో ఇష్టమైన రాముడు అంటే దశరథుడికి కైకేయికి ఇష్టం, కైకేయికి భరతుడి కన్నా రాముడు అంటేనే చాలా ఇష్టం. ఇలా ఉండగా దశరథుడికి తన వయసు పైబడటంతో రాముడికి యువరాజాభిషేకం చేస్తే రాజ్యపాలన భారం తగ్గించుకోవచ్చని ముహూర్తం ఏర్పాటు చేయిస్తాడు. కానీ అప్పుడు మంధర అనే ఒక పాడుది, అదే కైకేయి యొక్క దాసి, కైకేయి యొక్క మనస్సు మార్చేసి శ్రీరామ పట్టాభిషేకం జరగకుండా ఆపించేస్తుంది. దాని బదులు అతనికి దశరథుడిని ఆమెకి దశరథుడు ఇవ్వాల్సిన 2 వరాలుగా శ్రీరాముడి 14 వనవాసం, అంతేకాకుండా భరతుడి పట్టాభిషేకం కోరుకుంటుంది. వీటన్నిటిని భరతుడు వాళ్ళ మామయ్య ఇంట్లో ఉన్నప్పుడు జరిగేలా జాగ్రత్తగా జాగ్రత్తగా చేయిస్తుంది. నేస్తాలు, ఇవాళకి ఇది చాలు. మిగతా రామావతార కథ మనం వచ్చే బాలగోకులంలో చెప్పుకుందామా? అంతేకాకుండా నేస్తాలు, మీరు కృష్ణ శతకం యొక్క పద్యాల్ని వల్లవేస్తున్నారు కదా. అంతేకాకుండా కృష్ణనామ స్మరణ భజన, కృష్ణనామ సంకీర్తన అవి చేస్తున్నారు కదా. అవి ఎప్పుడూ మానకండి, అవి మన మంచికే. అవి ఎప్పుడూ చేస్తూ ఉండడం వల్ల మనకే మోక్షం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, అదే శ్రీ మహావిష్ణువుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ ఏమీ చెడ్డ జరగలేదు. నేస్తాలు మనకి మీకు ఈ పరశురామ అవతారం రా కథ నచ్చింది కదా, అంతేకాకుండా పద్యం బాగుంది కదా నేస్తాలు. వచ్చే వారం మనం రామావతారం యొక్క మిగతా కథను తెలుసుకుందాం. ఇప్పటికి ఇంతే, అప్పటి వరకు మీ సాయనీతికి సెలవు ఇప్పించండి. ఇదే మీ మైండ్ మీడియా, ఇదే మీ బాలగోకులం మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ధన్యవాదాలు.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న నవలాలోకం కార్యక్రమంలో నేను మీ నాగమణి పగడాల మీకోసం ప్రముఖ రచయిత్రి మంధా భానుమతి గారి అగ్గిపెట్టెలో 6 గజాలు అన్న నవలను వినిపించబోతున్నాను. అగ్గిపెట్టెలో 6 గజాలు నవల రచించిన డాక్టర్ మంధా భానుమతి గారు లేటు వయసులో రచనలు రాయడం ఆరంభించిన వయసు దృష్ట్యానే కాక 1993లో మొదటి కథ ఆంధ్రప్రభలో అచ్చై రచన ఆరంభించి 22 ఏళ్ళు అవ్వడమే కాక 18 నవలలు 60కి పైగా కథలు రాసే అనుభవం ఉన్న ఆమెను సీనియర్ రచయిత్రిగానే పరిగణించారు. పెద్ద చదువులు, డాక్టరేటు, కళాశాల ఉద్యోగం, వివాహం, పిల్లలు, సంసార బాధ్యతలు అన్నీ తీరాక తీరిగ్గా రచనలు మొదలుపెట్టిన ఈమె కొత్త రకం కథావస్తువులపై దృష్టి సారించి విషయ సేకరణ పట్ల శ్రద్ధ, విషయ పరిజ్ఞానం పట్ల పట్టు ఉంచుకుని క్షుణ్ణంగా శోధించి రాస్తారని ఆమె గ్లేషియర్ నవల, ఇప్పుడు అగ్గిపెట్టెలో 6 గజాలు నవలలు చదివిన వారికి అర్థమవుతుంది. ఆంధ్రభూమిలో సీరియల్గా వచ్చిన ఈ నవల చాలా కొత్త కథావస్తువుతో ఇప్పటి వరకు ఏ రచయిత్రి రాయని కథావస్తువు తీసుకొని రాసినందుకు ముందుగా ఆమెను అభినందించాలి. చేనేత చీరలు కట్టుకొని అతివిలుండరు, వాటి అందం చూసి మురిసిపోవడం తెలుసు, కానీ ఓ చీర నేయడం వెనుక ఎంత శ్రమ, ఎన్నెన్ని వెతలు ఉన్నాయో మనకి తెలియదు. మొత్తం చేనేత పరిశ్రమను మన కళ్ళ ముందు ఆవిష్కరించారు ఈమె. చేనేత పరిశ్రమకు ఆరాధ్యదైవం ఎవరన్న విషయంతో నవలు మొదలుపెట్టి మహావిష్ణువు అవతారమైన భావనారాయణ శరీరం నుంచి చేనేత పరికరాలు పుట్టిన పురాణ ఉద్బోద్ఘాతం, భావనా ఋషి పద్మశాలీలకి ఆరాధ్య దైవం ఎలా అయింది, మొదట్లో కిన్నెర గంధర్వులంతా నగ్న శరీరులుగా ఉండేవారని, భావనారాయణ శరీరం నుంచి వస్త్రాలు తయారు చేసే మగ్గం వగైరా పరికరాలు తయారైన వైనంతో మొదలుపెట్టి మొఘలు సామ్రాజ్య 1644 ప్రాంతాల్లో అతి సన్నటి దారాలతో సిల్కు వస్త్రాలు చేసిన ఘన కళాకారులు, 17వ శతాబ్దంలో చేనేతకారుల స్వర్ణయుగం, మొఘలాయ సామ్రాజ్యంలో వారి ప్రతిభ ఎంత వైభవంగా ఉండేదో వివరాలు చెప్పి 1757 తర్వాత బ్రిటిష్ వారి హయాంలో వారి మిల్లు వస్త్రాల ప్రాచుర్యం కోసం, వారి వ్యాపారాభివృద్ధి కోసం భారతదేశంలో చేనేత పరిశ్రమలు ఎలా అణిచివేశారో, మంచి కళాకారుల చేతులు నరికివేసిన చరిత్ర, ఆ తర్వాత గాంధీగారు 1920 నుంచి ఖాదీ ఉద్యమం మొదలుపెట్టి ఖాదీ బోర్డు నెలకొల్పి చేనేత కార్మికులకు రాయితీలు, ట్రైనింగ్ సెంటర్లు పెట్టి పరిశ్రమను పునరుద్ధరించే ప్రయత్నం చేసిన వివరాలు, 1989 నుంచి చేనేత పరిశ్రమ కష్టాలు, ఆకలి చావులు, పరిశ్రమ మూతపడిన పరిస్థితులు, మొత్తం చరిత్ర చెప్పి ఆ తర్వాత కథ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చేనేత వృత్తి జీవితంగా బతికే కుటుంబాల కథల్లోకి వెడతారు. ఉపోద్ఘాతము, ఇతిహాసము, చరిత్ర, భావనారాయణుడు శ్రీ మహావిష్ణువు అవతారం, మనుసంతతికి భావనలో నారాయణుడు భావనా ఋషిగా పద్మశాలి మొదలగు చేనేత వస్త్రకారులకి ఆరాధ్య దైవం. మానవాళికి దేవతలకు కూడా మానరక్షకుడుగా మన్ననలు అందుకుంటున్న భావనా ఋషి మార్కండేయుడు పుత్ర కామేష్టి యాగం చేయగా అగ్నిలో నుంచి ఉద్భవించాడని ఇతిహాసం చెప్తోంది. సృష్టి జరిగిన కొద్ది కాలం వరకు దేవమానవులు కిన్నెర కింపుర్ష గంధర్వాదులందరూ నగ్నరూపులుగానే సంచరించారు వారట. వారంతా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి తమ శరీరాలకి ఆచ్ఛాదన కల్పించే పదార్థాన్ని ఇమ్మని వేడుకున్నారట. బ్రహ్మ మార్కండేయ మహర్షికి ఆ పనిని అప్పగించాడు. పరమశివునిచే చిరంజీవిగా వరం గ్రహించిన మార్కండేయుడు భావనారాయణుడిని పుత్రినిగా పొందాడు. అతడు తన శరీర భాగాల నుంచి వస్త్రం తయారు చేసే పరికరం మగ్గం లూమ్ని తయారు చేశాడని వస్త్రకారులో నమ్మకం. భావనారాయణుడి శిరస్సు నుంచి వస్త్రకిరణం వచ్చింది. చేతుల నుంచి చట్టాన్ని పట్టి ఉంచే నిలువురాటలు, వక్షస్థలం నుంచి అడ్డకర్రలు, కాళ్ల నుంచి అని కాళ్లతో తొక్కేది వచ్చాయని చెప్తారు. విష్ణువి నాభి నుంచి ఉద్భవించిన పద్మకాండం నుండి దారాలు తీసి మార్కండేయుడు తన మోకాళ్లను చుట్టి దారపు కండె తయారు చేయగా బ్రహ్మ ఇచ్చిన సాంభవి మంత్రం నేత విధానం తెలిపేది పఠిస్తూ భావనారాయణుడు ధవళ వస్త్రం తయారు చేశాడు. తయారు చేసిన వస్త్రాలు ముందుగా దేవతలకిచ్చాడు. శివుడికిచ్చినప్పుడు ప్రథమ వస్త్రం తనకివ్వలేదని రుద్రుడు అలిగాడు. దేవా, నిన్ను శాంతింపచేసే విధానం తెలుపవా? భావనా ఋషి ముగ్గులిత హస్తాలతో అడిగాడు. పులిచర్మం తెచ్చిస్తే అది ధరిస్తాను అని పరమశివుడు అలకతోనే అంటాడు. భావనారాయణుడు నేసిన వస్త్రం చూసి సూర్యదేవ ఛాయాదేవుల పుత్రిక భద్రావతి అతన్ని వివాహమాడాలని అనుకుంటుంది. నారదుడి సలహాతో పులులన్నింటినీ తన దగ్గరికి రప్పించుకుంటుంది. భావనారాయణుడు వచ్చి పులి నిమ్మని అడిగితే తనని వివాహమాడితే ఇస్తానని చెబుతుంది. ఆ విధంగా భావనారాయణుడికి భద్రావతికి పెళ్లి జరుగుతుంది. మాఘశుద్ధ సప్తమి నాడు పులిని వాహనంగా చేసుకుని నవదంపతులు శివుని దగ్గరికి వెళ్తారు. శివుడు తన మూడో కన్ను సహాయంతో పులిచర్మం ఒలిచి ధరిస్తాడు. అందుకే పరమశివుడు పులిచర్మాంబధారి అయ్యాడని ఇతిహాసం చెప్తోంది. త్రిమూర్తుల ఆశీస్సులతో భావనా ఋషిగా మారిన భావనారాయణ భద్రావతి దంపతులకు 101 మంది ఋషులు పుత్రులుగా జన్మిస్తారు. ఆ ఋషుల సంతతే పద్మశాలీలు అని నేతకారులలో ఆ తెగవారి నమ్మకం. పద్మకాండం నుంచి వచ్చిన దారంతో నేసిన వస్త్రం తయారు చేసిన భావనా ఋషి సంతతి అని పద్మ అనే పేరు. సాలెపురుగు అల్లినట్లుగా బట్ట వేస్తారు కనుక సాలి అని వచ్చిందంటారు. వారి గోత్రాలు మూల పురుషులైన ఆ ఋషుల పేర్లే. ఆది పురుషుడు కులదైవం అయిన భావనా ఋషిని పద్మశాలీలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా కులమంతా కలిసి చేసే ఉత్సవంలో కొలుస్తారు. ఊర్లో ఒక మండపం నిర్మించి దానిమీద భావనా ఋషి భద్రావతి దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరుపుతారు. అతను తన శరీర భాగాల నుంచి తయారు చేసి ఇచ్చిన పరికరం, అతను నేర్పిన నేత విధానం ద్వారా తమ జీవనం గడుస్తున్నందుకు కృతజ్ఞతగా ఆ దంపతుల్ని స్మరిస్తూ ఉంటారు. కథాకాలానికి ముందు క్రీస్తు శకం 1644 జహనారా రాకుమారిని అత్యంత శ్రద్ధతో అలంకరిస్తున్నారు పరిచారికలు. అప్పుడే తూర్పు వంగదేశం నుంచి ఖాన్ సాబ్ ప్రసిద్ధి చెందిన నేతగాడు రాకుమారి కోసం ప్రత్యేకంగా నేసి తీసుకొచ్చిన పాలనురుగులాంటి తెల్లని మేలుముసుగుని సర్దడానికి నాసా అవస్థాపడుతున్నారు. ఎర్రన్ని చైనా పట్టుతో బంగారు జరీ కల్నేతతో నేసిన షల్వార్ కమీజులు జహనారా మేనిచ్చాయిని మరింత మెరిసేలా చేస్తున్నాయి. సుకుమారమైన శరీరం జరీ తగిలి రాసుకుపోకుండా మెత్తని పట్టు వెనక వైపు అతికారు. సమస్యల్లా గూంఘట్తోనే వచ్చింది. 4 పొరలు వేసి కుట్టినా ఇంకా మొహం స్పష్టంగా కనిపిస్తోంది. మస్లిన్ బట్ట అంత పలచగా నేశాడు నేతగాడు. మొత్తానికి ఆరు పొరలతో పెద్ద ఘూంఘట్ తయారు చేసి కమీజు మీద నుంచి నల్లని కురులను కప్పుతూ మొహం మీదకి పడేలాగా కుట్టి అలంకరించారు జహానారా బేగంని. ఆరు పొరలతో కుట్టినా కూడా రాకుమారి అందాలను ఏమాత్రం దాచలేకపోతోంది ఆ మేలుముసుగు. విశాల నేత్రాలు కోటేరేసినట్లున్న ముక్కు, సన్నని తీరైన పెదవులు, మొనతేలినట్లున్న గడ్డం అన్నీ సుస్పష్టంగా మేలుముసుగులోంచి కనిపిస్తున్నాయి. కమీజులోని వంపుల్ని కూడా వెలికి తెస్తోంది. పోనీ వేరేది వేద్దామా అంటే కుదరదు. షాజహాన్ చక్రవర్తి కుమారుడు. దారా రాకుమారిని వివాహ వేడుకలు. తమ్ముని అలంకరణకు ధీటుగా ఉండాలి రాకుమారి అలంకారం కూడా. తల్లి ముంతాజ్ మహల్ మరణం తర్వాత సామ్రాజ్యంలో మొట్టమొదటి స్త్రీగా రాకుమారిల్లో రాకుమారిగా బేగం సహబాగా మన్ననలు అందుకుంటోంది జహనారా. వివాహ వేడుకల్లో ధక్కా నుంచి ఖాన్ సాబ్ వేసిన సరికొత్త వస్త్రాలని ధరించడం సాంప్రదాయం. అద్దంలో చూసుకుని బాగానే ఉందిలే అనుకుంది రాకుమారి. ఒకసారి గుంగ్భట్టు సర్దుకుని బయలుదేరింది తండ్రి దగ్గరకు. అంతఃపురాల్లోంచి విశాలమైన ప్రాసాదాలు దాటుకుంటూ రాకుమారి వెళ్తుంటే ఎక్కడ వాళ్ళక్కడ తలలు దించేసుకొని చేస్తున్న పనులు ఆపేసి నిలిచుండిపోయారు. జహనారా పరదాలున్న విభాగానికి వెళ్లేసరికి అందరూ ఆసీనులై ఉన్నారు. సభలో తండ్రికి కొద్దిగా క్రిందిగా ఆసనం మీద కూర్చొని ఖాన్సాబ్ తీసుకొచ్చిన జరీ బట్టలు కట్టుకుని దారా రాకుమారుడు మెరిసిపోతున్నాడు. పెళ్లి కూతురు బేగం, నదిరాబాను బంధువులు కూడా వచ్చి ఉన్నారు. చక్రవర్తి మొహల్లో ముంతాజ్ బేగం మరణించాక అప్పుడే ఆనందాన్ని చూసింది రాకుమారి. సలామాలేకుం జవహాపన, రాకుమారి వంగి తండ్రికి అభివాదం తెలిపింది. రాకుమారిని చూసి తల పంకించాడు చక్రవర్తి. రాకుమారి రాకతో సభలోని వారు లేచి నించున్నారు. ఆవిడ కూర్చున్నాక అందరూ ఆసీనులయ్యారు. సభలో వేడుకల్లో పాలు పంచుకున్నారు చక్రవర్తి, రాకుమారులు, ఇతరులు. సుందర నారీమణులు నాట్యాలు చేశారు. సభలోని వారందరికీ విలువైన కానుకలు ఇచ్చారు. సభ అయ్యాక తమ విశ్రాంతి మందిరంలోకి వచ్చి కలవమని రాకుమారికి సందేశం పంపాడు చక్రవర్తి. రాకుమారి గుంఘట్ వేసుకోలేదా అన్న అనుమానం వచ్చింది చక్రవర్తికి. వేడుకలు ముగిసే సమయానికి వెలుగు తగ్గి చీకటి ముసురుకుంటోంది. తోటల్లో దారులన్నీ కాగడాలతో అలంకరించారు. రాకుమారి వెళ్లే దారి ప్రత్యేకంగా మరిన్ని కాగడాల వెలుగుతో నిండి ఉంది. అంత అత్యవసరంగా తండ్రి ఎందుకు రమ్మన్నారు? వారి ఆరోగ్యంలో మార్పేదైనా వచ్చిందా? వారి ముఖ కవళికలు సభలో ప్రసన్నంగా లేవు. ఏదైనా ఆగ్రహం కలిగించే సంఘటన జరిగిందా? అసలే అమెజాన్ మరణంతో తండ్రిగారు చాలా వ్యధ చెంది ఉన్నారు. ఆందోళనతో నడుస్తున్న జహనారా చేతిలో నుంచి మేలుముసుగు కొసని వదిలేసింది. అప్పుడే విచ్చిన గాలివాలుకి దారిలో ఉన్న కాగడా మంట ఆ కొసని తాకింది. నెమ్మది నెమ్మదిగా మంట పైకి లేస్తోంది. ఆరు పొరల మేలి ముసుగు కదా, ఎంత గాలి ఉన్నా సమయం తీసుకుంటోంది మంట ఎగబ్రాకడానికి. అంతలో వెనుక ఇరుప్రక్కలా వస్తున్న చెలికత్తెలు మంటను చూశారు. గాభరాగా మేలు ముసుగును తీసేయబోయారు. కమీజుకు కాంటాతో కుట్టిన దారాలు పుటుక్కును తెగిపోతున్నాయి. కానీ ఖాన్సాబ్ వేసిన మేలు ముసుగు కాగడాలా వెలుగుతోంది. అతి ప్రయాసతో ముసుగు లాగేశారు చెలికత్తెలిద్దరూ. కానీ వారి బట్టలు అంటుకుని కన్ను మూసి తెరిచేలోపు మంట ఇద్దరినీ కబళించింది. పరిగెత్తుకొచ్చిన ఇతర పరిచారికలు రాకుమారిని కాలిపోతున్న చెలికెత్తల నుంచి దూరంగా తీసుకుని పోయి మేలు ముసుగును పూర్తిగా తొలగించి అంటుకోబోతున్న కమీజును తొలగించి పక్కనే ఉన్న చెట్ల ఆకులతో కప్పి స్పృహ తప్పిన జహనారా రాకుమారిని అంతఃపురానికి చేర్చారు. చెలికత్తెలిద్దరూ కట్టిన బట్టల మంటల్ని ఆపలేకపోయాయి. జెన్నీబేటి, వార్త తెలిసిన చక్రవర్తి రోధిస్తూ పరిగెట్టుకు వచ్చాడు. షాజహాన్ చక్రవర్తికి ప్రీతిపాత్రురాలైన కుమార్తె బేగం సాహిబా జహనారా మంటల్లో చిక్కుకుందా ఎవరైనా ఊహించగలరా? ఎట్లా జరిగింది? ఎవరు కారణం? తక్షణం వైద్యుల్ని పిలిపించండి. అంత అజాగ్రత్తగా ఎందుకున్నారు? రాకుమారి ప్రక్కన ఎవరున్నారు? క్రోధావేశాలతో చక్రవర్తి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి రాకుమారిని తీసుకొచ్చిన పరిచారికులు వణికిపోతూ నిల్చున్నారు. వైద్యులు ఆగమేఘాల మీద వచ్చేశారు. రకరకాల లేపనాలు పుయ్యమని చెలికత్తెలకు ఇచ్చారు. వారు దగ్గరగా వెళ్ళి చూడ్డానికి లేదు కదా, పరదాలో నుంచి చూడాలి. వారు దగ్గరగా వెళ్ళి చూడ్డానికి లేదు కదా పన్నాలో నుంచే చూడాలి, ఊహించి వైద్యం చేయాలి. స్పృహలోకి వచ్చే వరకు ఉండి రాజవైద్యులు సంతృప్తిగా తలలూపారు. పరచారికలు చెప్పింది విని ఆరు పొరల మేలుముసుగు రాకుమారిని కాపాడిందని చెప్పారు వైద్యులు. సమయం తీసుకున్న రాకుమారికి ప్రాణహాని లేదు. అవసరమైన మందులు, లేహ్యాలు, లేపనాలు ఇచ్చి వైద్యులు వెనుదిరిగారు. చక్రవర్తి స్వయంగా పరిచర్యలు చేసి తన ప్రథమ కుమార్తె ప్రాణాలు నిలుపుకున్నారు. అసలు లేనట్లున్న మేలుమిసుకులో ఆరు పొరలున్నాయా? అవి రాకుమారి ప్రాణాలు కాపాడాయా? చక్రవర్తి ఆ తంతి ఖాన్ సాబుని రాజలాంఛనాలతో పిలిపించి గజారోహణం చేయించి అమూల్యమైన కానుకలిచ్చి పంపించాడు. ఆరు పొరలతో చేసిన మేలుముసుపు అంత పలుచుగా ఏ విధంగా ఉంది? కంటికి కనిపించనంతటి సన్నని దారాలు ఎట్లా తయారు చేశారు? ఎంత నేర్పుతో నేశారు? ఆఖరి దశలో తన కుమారుడు ఔరంగజేబు బందీ చేసిన భవనంలోని కిటికీలోంచి తన తాజ్మహల్ని వీక్షిస్తూ సేవ చేస్తున్న జహనారాని చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నాడు షాజహాన్ చక్రవర్తి. 17వ శతాబ్దం చేనేత వస్త్రకారులకి వారి ప్రతిభకి పట్టం కట్టిన స్వర్ణయుగం. మొఘల్ చక్రవర్తుల కాలంలో భారతదేశ చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించాయి. అక్బర్ కాలం నుంచి మన వంగ, కాశ్మీర్, మణిపూర్ వంటి చేనేత వలువలు, రగ్గులు, వర్ణాలు, తివాచీలు ప్రపంచంలో నలుమూలలకి ఎగుమతి అయ్యేవి. బంగారు జరీ దారాలతో నేసిన కమీజులు, షల్వారులు, చీరలు, మేలుముసుగులు రాజకుటుంబాల యువతల అందాలకు మెరుగులు దిత్తేవి. దేశంలో నలుమూలలా ఉన్న మగ్గాలకి విశ్రాంతి దొరకడం అరుదుగా ఉండేది. క్రీస్తు శకం 18-19వ శతాబ్దాలు భారత చేనేతకారుల చీకటి యుగం. మొఘలుల కాలంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన నేతకారులు నేయడానికి నూలు, పట్టు లేక నేసిన వస్త్రాలు కొనేవాళ్లు లేక విలవల్లాడిన కాలం. ఎగుమతులు ఆగిపోయాయి. బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు అధికారం కోసం జరిపే పోరాటంలో దేశంలో ఆర్థిక మాంద్యం ప్రబలిపోయింది. రాజులు, నవాబులు, జమీందారులు తమని రక్షించుకోవడంలోని నిమగ్నమై అలంకారాలకి కాదు కదా మామూలు వస్త్రాలు కూడా కొనే స్థితిలో లేరు. క్రీస్తు శకం 1757 పలశి యుద్ధం అప్పుడే ముగిసింది. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాని అతని కుటుంబ సభ్యుల సహకారంతోనే ఓడించి హతమార్చిన రాబర్ట్ క్లైవ్ ఆనందంతో ఉర్రూతలోకిపోతున్నాడు. లేకపోతే ఎంత ధైర్యం! దగ్గర దగ్గర 150 మంది ఇంగ్లీష్ యువకుల్ని ఒక ఇరుకు కదిలోకి తోసి ఊపిరాడనకుండా చేసి చంపుతాడా? వాణ్ణి చంపడమే కాదు, బెంగాల్నే నిర్వీర్యం చేసేదాకా నిద్రపోను, 150,000 మందిని చిత్రహింస పెడతాను, మనసులోనే శపథం చేసుకున్నాడు. ఇంక మొఘలు సామ్రాజ్యం అంతరించినట్లే, వంగ దేశాన్ని జయించినట్లుగా ఈశాన్య దిశ నుంచి నెమ్మదిగా అఖండ భారతదేశాన్ని ఆక్రమించవచ్చు. ముందుగా భారతదేశం సంపదని తరలించాలి, భారతీయులు పూర్తిగా తమ మీద ఆధారపడేటట్లు చేయాలి. క్లైవ్ బుర్రంతా ఆలోచనలతో నిండిపోయింది. బెంగాల్లో అతి ముఖ్యమైన వ్యాపారం వస్త్రాలు, చేనేత నూలు, మస్లిన్, సిల్కు ఎగుమతుల మీద దెబ్బ కొడితే సగం విజయం సాధించినట్లే. అంతే, ఇంగ్లాండ్తో సంప్రదింపులు జరిపి 50-60% వరకు ఎగుమతి సుంకం పెంచేట్లు చేశాడు. మాంచెస్టర్ మిల్లుల నుంచి మల్లులాంటి వస్త్రాలు అతి చవగ్గా ఇండియాకి వచ్చేటట్లు చేశాడు. ఇంకా ధనవంతులు ఢాకా మస్లిన్లనే ఇష్టపడుతున్నారు. లాభం లేదు. ఒక అర్ధరాత్రి వస్త్రకారులు నివసించే పేటల్లో కలకలం. సైనికులు, బ్రిటిష్ వారి అనుయాయులు, నేత కార్మికులవి, వారి పిల్లలవి బొటను వెళ్ళు కత్తిరించేశారు. అంతా గగ్గోలు, ఆర్తనాదాలు. ఎదిరించడానికి కూడా ఎవరికీ శక్తి లేదు. నేతకారులకి బొటను వెళ్ళు లేకపోతే బ్రతికుండి వెన్నెముక లేని శరీరంతో సమానం. ధైర్యం చేసి అడిగిన వారికి క్లైవ్ వికటాట్టహాసాలే సమాధానమయ్యాయి. మరీ బ్లాక్ హోల్కి పంపి మా వాళ్లను హత్య చేసినప్పుడు ఎరుపెక్కిన కన్నులతో క్రోధంగా చూశాడు క్లైవ్. అవే రాక్షస కృత్యాలు 20వ శతాబ్దం వరకు సాగాయి. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మరింత పటిష్టమయ్యింది. దేశంలోని చేనేత కార్మికులందరూ చెల్లా చెదురైపోయారు. ఇంగ్లాండ్లోని మిల్లు వస్త్రాలే గతి అయ్యాయి అందరికీ. పండిన పత్తిని అతి తక్కువ ధరకి కొనుగోలు చేయడం, నేత బట్టలు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించడం తంతీల వేదనకు అంతులేకుండా పోయింది. అది ధాకా తంతి అతి సన్నని మజ్లిన్ మట్టతో 6 నెలలు శ్రమపడి 6 గజాల చీరని నేసి దానిని అగ్గిపెట్టెలో పెట్టి విక్టోరియా మహారాణికి కానుకగా పంపాడు. అప్పుడైనా బ్రిటిష్ వారు తమ ప్రతిభను గుర్తిస్తామేమోనని దానికి బదులుగా మెప్పు లభించింది, చరిత్రలోకి ఎక్కింది. అంతే, దేశాన్నీలే నేతలు కర్కశంగా చేనేతకారుల అసమాన ప్రతిభను అణగదొక్కిన కాలం అది. భారతదేశం సంపద అంతా ఇంగ్లాండ్ దేశానికి తరలించి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా మార్చేసింది. 19వ శతాబ్దం చివరికి దేశంలోని పల్లెలన్నీ పనిలేని వస్త్ర తదితర కార్మికులతో నిండిపోయాయి. అప్పట్లో వచ్చిన కరువు కాటకాలతో, ప్లేగు వంటి అంటువ్యాధులతో సుమారు 2.5 కోట్ల మంది అకాల మరణం చెందారు. ఒక వైస్రాయ్ గారు తన రహస్య ఫైల్లో రాసినట్లు, నూలు చేనేతకారుల ఎముకలతో భారతదేశ భూమి తెలుపు బ్లీచ్ చేయబడింది. ఇటువంటి విపరీతం ఎప్పుడూ ఎక్కడా జరగదు, జరగబోదు. అదే సమయంలో ఇంగ్లాండ్లోని లంక్షైర్ మిల్లు వస్త్రాలు 150 సంవత్సరాలకు సరిపడా నూలును ఎగుమతి చేశాయి. మన దేశపు చేనేత పరిశ్రమను దెబ్బతీయడానికి ఎన్ని రకాల కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నారు ఆంగ్లేయులు. అదే స్థితి గాంధీజీ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు సాగింది. ఆ తర్వాత ఏమైందో మరొక భాగంలో తెలుసుకుందామా?
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.